అసలైన వేద హృదయం తెలిసిన మహాయోగి, అందుకే జీవన్ముక్తుడయ్యాడు ఆ మహాత్ముడు. ఈ విధంగా త్యాగరాజస్వామి శివభక్తిని అర్థిస్తూ కీర్తించడం, అక్షరోపాసకులైన సాహితీవేత్తలందరూ కూడా శివారాధన చేయడం గమనిస్తే కళలన్నీ శివస్వరూపాలు. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని ఆదిశంకరులు శివానందలహరిలో ప్రథమ శ్లోకంలో కళాభ్యాం అని చెప్పారు. కళాస్వరూపులైన పార్వతీ పరమేశ్వరులు, సర్వ విద్యలు ఆయన యొక్క స్వరూపములు. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అని వేదమాతే సర్వ విద్యలకు ఈశ్వరుడు, సర్వభూతములకు ఈశ్వరుడు, వేదములన్నిటికీ పతి అయినటువంటి వాడు అతడు సదాశివుడు, అతడు ఓంకార స్వరూపుడు అని అటు ఓంకార స్వరూపంగా శివుని చూపిస్తూ ఓంకార జనితమైనటువంటి సంగీత సాహిత్య అక్షర నాద ప్రపంచమంతా కూడా శివస్వరూపంగా భావన చేశారు. అందువల్లనే వాల్మీకి వ్యాసుడు మొదలైనటువంటి వారు చేసిన శివ ఉపాసన మహాభారత ఆధారంగా నేను చెప్పుకున్నాం. వాల్మీకి వ్యాసుల తర్వాత సంస్కృతంలో మళ్ళీ అంత గొప్పగా చెప్పుకోదగ్గటువంటి మహర్షి తుల్యుడైన కవి ఎవరా అని చూస్తే కాళిదాస మహాకవి కనబడతారు. ఆ కాళిదాస మహాకవి మహా ఉపాసకుడు. మామూలు కవులు పుట్టలేదు ఈ దేశంలో. మామూలు కవులంటే ఏదో ఒక భావుకత, ఒక చక్కటి రచన చేసేటటువంటి మామూలు కవులు పుట్టలేదు. ఋషితుల్యులైనటువంటి వారు, అక్షరాన్ని ఉపాసనగా భావించి పరమాత్మను సాక్షాత్కరింపజేసుకున్న మహామహులు పుట్టారు ఈ దేశంలో. అలాంటి వారిలో కాళిదాసుడు. కాళిదాసును లెక్క పెట్టాక తర్వాత ఇంకెవరు అలాంటి మహాకవి ఉన్నారు అంటే మరి దొరకత్త. అందుకోసం ఎవరైనా లెక్క పెట్టేటప్పుడు చిటికిన వేలు నుంచి లెక్క పెడతారు. ఈ చిటికిన వేలుని కనిష్ఠిక అంటారు. తర్వాత ఎవరు ఉంటే మరి పేరు దొరకలక అనామిక పేరు సార్థకం అయిపోయిందన్నాడు. అనామిక అంటే నామము లేనిది అని అంటారు. కానీ కాళిదాసు అనేదానికి పేరు దొరికిపోయింది ఒకటో దానికి, మరి రెండో దానికి అనామిక, మరి పేరు దొరకలేదు. కాళిదాసు తర్వాత కాళిదాసే, మరి కాళిదాసుతో సమానమైన వాళ్ళు లేడు అన్నారు. అంటే ఆ సాహిత్యం చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది. ఈ కాళిదాసు కుమార సంభవ గ్రంథం రచించారు. ఆయన తొలి కృతి కుమార సంభవం కదా. ఈ కుమార సంభవం అంతా పార్వతీ పరమేశ్వరుడు యొక్క చరిత్ర. సాంబశివ తత్వం, శివశక్తి ఉపాసన చేశాడు ఆయన. ఆ శివశక్తి ఉపాసన అంతా కూడా ఆ కుమార సంభవంలో చూపించారు. మనం సంస్కృతంలో పంచకావ్యాలను చదువుకుంటారు. అందులో విశేషం ఏంటంటే మూడు కావ్యాలు కాళిదాసు గారు రచించినవి. అందులో కుమార సంభవం ఒకటి. ఈ కుమార సంభవం తర్వాత ఇంకా ఆయన రచించినవి చాలా ఉన్నాయి. అటు తర్వాత రఘువంశం చూస్తే అద్భుతమైనటువంటిది. రామకథ తాను రాశాను అనేటువంటి తృప్తి కోసం ఆయన రామునికి పూర్వీకుల నుంచి మొదలు పెట్టుకుని దివ్యమైనటువంటి రఘుమహారాజుల యొక్క చరిత్రను రచిస్తూ దానికి ప్రారంభ శ్లోకం ఏం చేశారంటే వాగర్థావివ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అనేటువంటి మామూలుగా తేలికగా హాయిగా అనిపించేటువంటి శ్లోకాన్ని రచించారు. కానీ అందులో గంభీరమైన లోతైనటువంటి తత్వాన్ని పెట్టేశారు. అంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు. నిత్య ప్రార్థనా శ్లోకంగా యోగ్యమైనటువంటిది. ఇందులో ఉన్న రహస్యాలు ఏంటంటే కాళిదాసు సామాన్యుడు కాడు, కాళీదేవిని సాక్షాత్కరింపజేసుకున్న మహోపాసకుడు. అందువల్లనే వాగర్థముల యొక్క తత్వం బాగా తెలుసు అతనికి. ఒక్క వాగర్థావివ సంపృక్తవు అన్న దాని గురించే మనం చాలా చెప్పుకోవచ్చు. దీని గురించి తెలియాలి అంటే అటు వేదాలు మొదలుకుని ఇటు పురాణాల వరకు వాగర్థముల గురించి చాలా చెప్పాయి. అందులో ప్రత్యేకించి శివపురాణంలో అగ్నిసోమ తత్వము వాగర్థ తత్వము అని ప్రత్యేకించి అధ్యాయాలు ఉన్నాయి. ఇవన్నీ యోగశక్తికి సంబంధించిన విశేషాలు. బాహ్యంగా చూస్తే వాక్కు అర్థము ఎలాగ విడదీయలేకుండా ఉంటాయో, అంటే వాక్కు నుంచి అర్థాన్ని, అర్థాన్ని నుంచి వాక్కుని ఎలా విడదీయలేమో అలాగ విడదీయలేనిటువంటి సనాతనమైన దాంపత్యం కలిగినటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు అన్నారు. ప్రపంచ సాహిత్యం మొత్తం మీద దాంపత్యాన్ని ఇంత చక్కగా పోల్చినటువంటి వారు ఎవరు లేరు. వాగర్థముల వలే కలిసిపోయేట, అంటే విడదీయలేనిది దాంపత్యం అనేది. అంటే ఒకరి కోసం ఒకరు కాదు, ఒకరే అని చెప్పడం అన్నమాట. అంత గొప్పగా దాంపత్య ధర్మాన్ని ప్రతిష్ఠించినటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతులు వారు. కనుక దాంపత్య ధర్మానికి అంతటికీ మూలమైనటువంటి పార్వతీ పరమేశ్వరి తత్వాన్ని వాగర్థావివ సంపృక్తవు అని ప్రారంభించడంలో గురువుగారి ఉద్దేశం ఏమిటి అంటే, ఆ తర్వాత చెప్పబడేటువంటి రఘువంశరాజుల చరిత్ర అంతా వంశం, ఒకరి నుంచి ఒకరు, ఒకరి నుంచి ఒకరు, అంటే తండ్రి నుంచి తనయుడు, ఆ తనయుడి నుంచి ఆయన తనయుడు, ఇలా సంపాదించుకున్న ధర్మాన్ని ఎలా ప్రతిష్ఠించారు చెప్పబోతున్నాడు. అందుకే దాని పేరు రఘువంశం. వంశానికి మూలం దాంపత్య ధర్మం, దాంపత్య ధర్మానికి మూలం ఆది దంపతులు. కనుకనే రఘువంశానికి ప్రారంభం ఆది దంపతులు యొక్క ప్రస్థితితో ప్రారంభించడంలో ఔచిత్యం అదొకటి అన్నమాట. ఇలా మనం చూస్తే ప్రపంచం మొత్తం కూడా ఈ దాంపత్య ధర్మం వల్లనే వర్ధిల్లినది. స్త్రీ పుంస యోగోద్భవం అనమాట. దీనికి కూడా మూల ఏది? అర్ధనారీశ్వరాత్మకమైనటువంటి వాగర్థ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరుల తత్వము. ఇన్ని రహస్యాలు పెట్టుకుని కవి రచిస్తాడు. అందుకే ఏదో విన్నామండి, ఏదో చదివేమండి అంటే అది ఏదోనే. శ్రద్ధగా చూస్తే ఆ కవి ఇన్ని ఔచిత్యాలు పాటించి రచించడం వల్లనే వాళ్ళు ఇలా నిలిచిపోయారు, మహర్షులు నిలిచిపోయారు. రఘువంశానికి వాగర్థావివా అని చెప్పడంలో దాంపత్య ధర్మం యొక్క ఔన్నత్యం చెప్పబోతున్నాడు. ఈ దాంపత్య ధర్మాన్ని బాగా ప్రతిష్ఠించిన మరో మహాత్ముడు ఎవరు అంటే రామచంద్రమూర్తి, సీతారాముడు. దానిని ఈ రఘువంశంలో ప్రధానంగా చెప్పబోతున్నారు. అందుకు దానికి ప్రాతిపదికగా మూలమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వర తత్వాన్ని స్తోత్రించారు ఆ మహానుభావులు. ఇలాగా ఆ ఒక్క శ్లోకంలో అమ్మని అయ్యని కలిపి స్తోత్రించుకోవడానికి పైగా రెండు పాదాల అనుష్టుప్పు. ఆ అనుష్టుప్పు చూస్తేనే ఒక పాదం శివుడు, ఒక పాదం అమ్మలా కనబడతారు. ఇలా ఛందస్సును ఎంచుకోవడం మొదలుకుని భావాన్ని ఇంత చక్కగా అందించినటువంటి ఆ మహాత్ముడు రఘువంశంతో ఆగలేదు. అటు తర్వాత అభిజ్ఞాన శాకుంతలమని గొప్ప నాటకాన్ని రచించారు. ఇంకా చెప్పాలి అంటే సాహిత్యాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని మీరు పరిశీలించి చూస్తే అభిజ్ఞాన శాకుంతలం వంటి మహోత్తమమైన నాటకం ఇంతవరకు పుట్టలేదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. నాటక లక్షణం తెలిసి పరిశీలించి చూస్తే అభిజ్ఞాన శాకుంతలం అత్యద్భుతమైన నాటకం. అందులో ఈయన మహర్షి తుల్యుడైన కవి గనక నాటక నాటకం కోసమే కాకుండా సనాతన భారతీయ ధర్మాన్ని ప్రతిష్ఠించేదే కాళిదాసు యొక్క సాహిత్యం. ఆ సనాతన భారతీయ ధర్మాన్ని ప్రతిష్ఠ చేస్తూ అభిజ్ఞాన శాకుంతలం నాటకం రచించారు. ఈ నాటకం ప్రారంభం ఎలా చేస్తారంటే, యా సృష్టి స్రష్టురాధ్య వహతి విధిహుతం యా హవిర్యాత హుత్రి యద్వే కాలం విధత్తా శృతి విషయ గుణ యా స్థితా వ్యాప్య విశ్వం యా మాహు సర్వబీజ ప్రకృతి రితియయా ప్రాణిన ప్రాణవంత ప్రత్యక్షాభి ప్రపన్న స్తనుభురవతి వస్తాభిరష్టాభిరీశ అని ప్రారంభం చేశారు ఆయన. నిజానికి ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పుకుంటేనే మనకు కొన్ని రోజులు పడుతుంది, అంత అద్భుతమైన శ్లోకాన్ని రచించారు. ఇది అష్టమూర్తి స్వరూపుడైన శివుడు మనల్ని రక్షించుగాక అని చెప్తున్నాడు. ఎనిమిది శరీరాలతో ఈ విశ్వమంతా నిండిపోయిన పరమేశ్వరుడు మనల్ని రక్షించుగాక. అంటే శివుడు ఎలా రక్షిస్తున్నాడంటే పరోక్షంగా ఉండి రక్షించట్లేదు, ప్రత్యక్షంగా రక్షిస్తున్నట్టు శివుడు. ఆ ప్రత్యక్షం అనేదాన్ని ప్రత్యక్షం చేసుకోలేకపోవడం మన యొక్క అంధత్వం తప్ప స్వామి ప్రత్యక్షంలో ఎటువంటి సందేహం లేదుట. అందుకే ప్రత్యక్షాభిహి అనే మాట వేశారు ఆయన. ప్రత్యక్షములైనటువంటి తనువు రష్టాభిరీశ ఎనిమిది విధములైనటువంటి తనువులతో కాపాడుతున్నట్ట. ఏమిటా ప్రత్యక్ష శరీరాలు అంటే, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడైనటువంటి జీవుడు. ఈ ఎనిమిది శరీరాలతో విశ్వమంతా నిండి ఉన్నాడు. ఈ ఎనిమిది శరీరాలే విశ్వమంతా ఉన్నాయి, మనలోని ఎనిమిది శరీరాలు ఉన్నాయి. ఇది అష్టమూర్తి తత్వం అంటే. ఈ అష్టమూర్తి తత్వాన్ని అంతటిని ఒక్క శ్లోకంలో పెట్టి ఇలా విశ్వమంతా నిండినటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఈ ఎనిమిది శరీరాలతో మనల్ని కాపాడుగాక అన్నాడు. ఇంతకన్నా కోరుకోవడానికి ఏమైనా ఉంటుందా చెప్పండి? మన నిత్య జీవితం ఎనిమిది శరీరాలతోనే సంబంధించి ఉంటుంది, ఇంకో దేనితో ఉండదు. మనం అభిమానించి ఆరాధించే వ్యక్తులు కూడా ఈ ఎనిమిది శరీరాలతో ఉన్నవాళ్లే, మనము ఎనిమిది శరీరాలతో ఉన్నవాళ్ళమే. మనం ప్రపంచంలో కోరుకునేవి కూడా ఎనిమిదింటి నుంచే. కనుక ఎనిమిది శరీరాలతో శివుడు రక్షించగాక అంటే ప్రకృతి అంతా కూడా శివరక్ష మనకు లభిస్తుంది. అది ఇందులో ఉన్నటువంటి విశిష్టత అన్నమాట. అష్టమూర్తి తత్వాన్ని అర్థం చేసుకుంటే అంత జ్ఞానము లభించిపోతుంది. అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఆదిశంకరులు అష్టమూర్తి స్వరూపుడైన శివుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తారు ప్రత్యేకించి. అదొక్కటే బాగా అర్థం చేసుకుంటే జ్ఞానహేతువు. అందుకే రమణ మహర్షి కూడా అష్టమూర్తి భృద్దేవ పూజనం అని చెప్పారు. అష్టమూర్తులు ధరించినటువంటి దేవుని పూజించే వారికి ఆ పరతత్వం అర్థమవుతుంది అని చెప్పారు పరమజ్ఞాని అయినటువంటి రమణ మహర్షి. ఇప్పుడు అష్టమూర్తి తత్వం అనేది ఏమిటి అని మొదలు పెట్టుకుంటే శివలీల కాస్త శివతత్వం అయిపోతుందేమోనని అష్టమూర్తులతో ఉన్న శివుడు మనల్ని రక్షించుగాక అనే భావం వరకే ఈ శ్లోకాన్ని స్పర్శించి నమస్కరించి ఇలాగ అభిజ్ఞాన శాకుంతలం ఇంత చక్కగా మొదలుపెట్టి ఆ నాటకం చివరికి వచ్చేటప్పటికల్లా దుష్యంతుడు కోరుకుంటాడట. ఏమని కోరుకుంటాడంటే ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః సరస్వతీ శృతి మహతి మహీయతాం మమాపి చ క్షపయతు నీలలోహితః పునర్భవం పరిగత శక్తి రాత్మభూః అని చెప్తారా. ఇందులో ఏం చెప్తున్నారంటే మొదటిగా ఒక రాజుగా తానేం కోరుకోవాలని చెప్తున్నాడు. ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః, భూమిని పాలించే వాళ్ళందరూ ప్రకృతి క్షేమం కోసం పాలింతురుగాక. ప్రకృతి క్షేమం కోసం పాలించాలి. ప్రపంచాన్ని ఇద్దరు పాలిస్తారే ఎప్పుడైనా. ఒకటి ఏమిటి అంటే రాజు పాలిస్తాడు, రెండు విద్య పాలిస్తుంది. ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ చెప్తున్నాడు. రెండు పాలన చేస్తాయి ప్రపంచాన్ని, ఒకటి రాజు రెండు విద్య. రాజు అనేటటువంటి వాడు భౌతికములైన అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాడు. విద్య అనేటటువంటిది మనిషికి అవసరమైన వివేకాన్ని జ్ఞానాన్ని అది ప్రధాన అవసరం మనిషికి, దాన్ని తీర్చుతుంది. కనుక పాలించేవి ఈ రెండే. కనుక ఎటువంటి రాజు పాలించాలి అంటే ప్రకృతి హితాన్ని కోరుకునే రాజు పాలించాలి. ఎటువంటి విద్య పాలించాలి అంటే సరస్వతి శృతి మహతి మహీయతాం అని చెప్పాడు ఆయన. వేదవేద్యమైనటువంటి విద్య మాత్రమే పాలించాలని చెప్తున్నాడు. అంత విశేషం చూడండి. అంటే భారతదేశాన్ని వేద విద్య పాలించాలి. వేద విద్య అంటే ఇహ లోక జ్ఞానంతో పాటు పారమార్థిక స్పృహ కలిగిన జ్ఞానమే వేద విద్య అంటే. కనుక భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానము కలబోస్తే వేద విద్య అవుతుంది. ఆ వేద విద్యతో ఉన్న సరస్వతి మాత్రమే వర్జిల్లుగాక అని రెండో వాక్యంలో చెప్పాడు. ఈ రెండిటిని వివేకవంతులు విచక్షణ కలిగినటువంటి శ్రోతలు భావన చేయొచ్చు. ఎంత గొప్ప భావన ఇచ్చాడు కాళిదాసన్. రాజుకి ఆ లక్షణం ఉండాలి. ప్రకృతి క్షేమం కోరేవాడు రాజు. కేవలం ప్రజాక్షేమమే కాదు, ప్రకృతి క్షేమం. రాజ్యంలో ఉన్న ప్రకృతి యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. అదేవిధంగా ఈ ప్రకృతిని క్షేమంగా ఉంచే వేద విద్య క్షేమంగా ఉండాలి. ఈ రెండూ కూడా ప్రపంచం కోసం కోరుకున్నాడు దుష్యంతుడు ఒక రాజుగా. కానీ తన కోసం ఏం కోరుకున్నాడో చూడండి. అది చివరి రెండు వాక్యాల్లో చెప్తాడు. మమాపి చ క్షపయతు నీలలోహితః పునర్భవం పరిగత శక్తి రాత్మభూః అని చెప్తున్నాడు. స్వయంభువు అయినటువంటి ఆ శంకరుడు నాకు మరొక జన్మ లేకుండా చేయుగాక, అప్పుడు తన గురించి కోరుకున్నాడు. అది విశేషం. రాజు అయినటువంటి వాడు ప్రజాక్షేమం కోరుకుని అటు తర్వాత తనకు మోక్షం రావాలి అని కోరుకుంటున్నాడు ముముక్షు అనమాట దుష్యంతుడు. అంటే ఈ దేశాన్ని ఏలిన రాజు కూడా ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు, భగవంతుని ద్వారా మోక్షం రావాలని కోరుకునేవాడు. అంతేగాని భోగకాంక్ష కలవాడు కాదు. యోగులైనటువంటి వారు, మోక్షకాంక్ష కలిగినటువంటి వారే భారతీయ చక్రవర్తులుగా భాషించారు అని చెప్పడానికే పరమాదర్శమైన దుష్యంతుడి చరిత్రని చెప్పి ఈ శ్లోకం చెప్పారు. ఇవి శివలీలలో ఎందుకు స్మరించుకోవడం అంటే ఎటువంటి గొప్ప గొప్ప విశాలమైన విస్తృతమైన భావాలు కలిగిన మహాత్ములు పుట్టిన దేశంలో పుట్టాం, అలాంటి వారు అందించిన సాహిత్యానికి వారసులుగా ఉన్నాం అనే స్పృహ ఎప్పటికప్పుడు గుర్తుకొచ్చి మన సంస్కృతిని తలంచుకుని మనం గర్వించి ఆత్మాభిమానంతో ఆ మార్గంలో ప్రయాణించడానికి ఒక స్ఫూర్తి కావాలని మనం తలంచుకుంటున్నాం. ఇది కూడా శివలీలే. కాళిదాసు చేత కవిత్వం పలికించింది శివలీల కాక ఇంకేది. అందువల్లనే ఆయన కోరుకున్నట్టే మనం నిత్యం కోరుకోవాలి. ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః సరస్వతి శృతి మహతి మహీయతాం మమాపి చ క్షపయతు నీలలోహితః పునర్భవం పరిగత శక్తి రాత్మభూ. ఇంత చక్కగా కోరుకున్న ఆయన ప్రతి నాటకానికి ప్రతి కావ్యానికి కూడా ముందు వెనక శివుణ్ణి స్తోత్రం చేశాడు. మేఘ సందేశంలో కూడా ఆయన ఆ మేఘం విడుతూ విడుతూ ఆ తోవలో ఉజ్జయిని నగరంలో శివునికు ప్రదోష పూజ జరుగుతూ ఉంటే ఆ ఘంటా ననాదాలు ఆ సందడులు ఇవన్నీ చూసి ఆనందించు ఓ మేఘమా అని అంటాడు. అంతేకాదు ఆ శివునికి ఆ మంగళవాద్యాలన్నీ సమర్పణ చేస్తూ ఉంటే నువ్వు కూడా ఒక్కసారి ఉరిమి నీ వాద్యాన్ని కూడా శివునికి సమర్పణ చేసుకో అని ఆ మేఘంతో విన్నవించుకుంటాడే. ఇలాగా శివస్పృహ వదలకుండా మహాభక్తుడే చెప్పిన ఆ మహానుభావుడు మరి యొక్క నాటకంలో అంటాడు చివరికి, సస్థాడు స్థిర భక్తి యోగ సులభో నిశ్రేయసాయాస్తు వహా అని చెప్పారు. సస్థాణువు ఆ స్థానుడైనటువంటి శివుట్ట దేనివల్ల సులభం అవుతాడు, ఆయనకు లక్షణం ఉంది, స్థాణు లక్షణం అంటే కదలకుండా ఉండే లక్షణం, అలా కదలకుండా ఉండే లక్షణం గల శివుడు మనకి వశ్యం కావాలంటే మనలో కూడా కదలకుండా ఒకటి ఉండాలి, అంటే చదరకుండా కదలకుండా ఉండేది ఏమిటంటే స్థిర భక్తి యోగము అని చెప్తున్నాడు. ఇక్కడ స్థిరమైనటువంటి భక్తి యోగం కలిగి ఉండాలి, అలాంటి స్థిర భక్తి యోగం ఉంటే సులభుడు ఆయన. సస్థాణువు స్థిరభక్తి యోగ సులభో. ఒక కవి ఒక పదాన్ని వేసేటప్పుడు ఎంత తపస్సు ధారపోస్తాడు, ఎంత ఆలోచిస్తాడు అనేది గ్రహించాలి. వారు అంత తపస్సు చేసినందుకేనా వారు పుస్తకం చదివారు. ఒక ఆయనట ఇటీవల కాలంలో ఒక 70-75 ఏళ్ళ ఆయన మహాపండితులు కూర్చుని పుస్తకాలు చదువుకుంటున్నారు. ఏవి? వ్యాసప్రోక్త కాళిదాసప్రోక్త గ్రంథాలు. ఎందుకయ్యా ఇప్పుడు కూడా చదువుకుంటున్నామంటే ఋషులు మన కోసమని ఇంత గ్రంథరచన చేసినప్పుడు వాటిని చదవకపోతే పాపం వస్తుంది, ఋషులు రుణం తీర్చుకొని పాపం వస్తుంది, కనుక ఋషి రుణం తీర్చుకోవడం చదువుకుంటున్నానమాట. ఎంత లోతుందో మీరు ఆలోచించుకోండి. కనుక ఋషితులైన మహాత్ములు రచించిన గ్రంథాలు చదువుతూ ఒక్కొక్క అక్షరంలో తొణికిసలాడేటువంటి ఆ మహత్వాన్ని అందుకోవాలి. అందుకే సస్థాణువు స్థిరభక్తి యోగ సులభం. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఆయన, స్థిరభక్తి యోగానికి సులభుడైనటువంటి ఆ స్థాణువు మనకి నిశ్రేయసాయాస్తు వహ, నిశ్రేయస్సునిచ్చుగాక. నిశ్రేయస్సు అంటే మోక్షం అని అర్థం, మోక్షాన్నిచ్చుగాక అని చెప్తున్నాడు ఆయన. అంటే ముముక్షువైనటువంటి తపస్వి కాళిదాసు ఈ మాటను అన్ని చోట్ల చూపిస్తూ ఉంటాడు. ఇలాగే సంస్కృత కవులు ఎంతమందో ఉన్నారు, ఒక్క కాళిదాసుని చెప్పుకుంటే అందరినీ చెప్పుకున్నట్లు. కనుక కాళిదాసుని చెప్పిన మాటని పట్టుకుని తర్వాత కథలోకి వెళదాం. ఏం చెప్పాడు ఆయన? స్థిరభక్తి యోగ సులభ అని మాట వేశాడు. స్థిరమైన భక్తి యోగానికి సులభుడైనటువంటి వాట ఆయన అంత విశేషమైనటువంటి మాట వేశాడు. ఈ స్థిరభక్తి యోగం ఎవరికుంటే అనుగ్రహిస్తాడంటే ఎవరికున్నా అనుగ్రహిస్తాడు, ఏ ఉపాధిలో ఉన్నా అనుగ్రహిస్తాడు. అందుకే నాస్తి తేషాం జాతి రూప కుల వయో ఆది భేదా, ఈ భేదములేవీ లేవు, కేవలం ఉండవలసింది స్థిరభక్తి యోగం మాత్రమే. ఈ యోగం కలిగినటువంటి వారందరినీ కూడా అనుగ్రహించాడు. అలా అనుగ్రహించిన దివ్య కథలు అనేకములు అనేకములు అనేకములు. అందులో ఒక దివ్యగాథ, ఒకసారి దక్షిణాపథంలో కొంత ప్రాంతాన్ని ఒక యాదవరాజు పాలన చేస్తున్న సమయం అది. ఆ సమయంలో జంగమ వేషధారి అయినటువంటి ఒక శివాచార పరాయణుడు వస్తూ ఉన్నట్ట వీధిలో. శివాచార పరాయణులు అంటే నిత్య శివ శైవార్చన చేసేటువంటి వారికి కొన్ని నియమాలు ఉంటాయి. అదేమిటంటే శివభక్తుడు శివ చిహ్న ధారణ చేసేవారు ఎవరైనా కనబడితే వారిని ఆరాధించడం అనేటువంటిది. ఆ ఆరాధనలోనే జంగమ శివారాధన అనేటువంటిది వచ్చింది. ఇలాగా ఒక జంగమ దేవర కనబడ్డాడు. ఆయన పూసిన విభూతి రుద్రాక్షలు శివ జపం ఇదంతా చూస్తూ ఉంటే మహాసిద్ధుల్లా కనబడుతున్నట్ట. నిజానికి ఎవరు అంటే కైలాసం నుంచి ఈ వేషంలో కదిలిపోతున్న శివుడు ఆయన. ఆ వేషంతో వస్తున్నాడే. ఆయన వస్తూ ఉండగా ఆ సొగసు ఎలా ఉందంటే, అడుగు నెత్తమ్ముల అపరంజి పావాలు కరమున కేదార కంకణంగు బంగారు వ్రాత చరంగుల గోణము గళమున రుద్రాక్ష కంఠమాల. ఇలాగా ఒక బంగారు రంగుతో ఉన్నటువంటి పాదుకులు వేసుకుని చక్కటి అలంకారంతో కూడుకున్నటువంటి జంగమదేవుడు వస్తున్నట్ట. వస్తూ ఉంటే తోవలో అప్పుడే రాజు కొలువు ముగించుకుని ఒక పరిచారిక అటువైపు వస్తోంది, ఒక దాసి. ఆమె ఉద్యోగం ఏమిటి అంటే ఆ రాజు కొలువులో భోజనం చేసేటప్పుడు పళ్ళెరం ఇవ్వడం. అది తాంబూల కరండవాగిని అంటారు. ఆ తాంబూలాదులు ఇవ్వడం అనమాట ఆమె యొక్క పని. ఆమె తన కొలువు ముగించుకుని వస్తూ ఉండగా ఈ జంగమదేవుడు కనబడ్డాడు. ఆమె శివవ్రత పరాయణురాలు, అందువల్లే శివమహాభక్తుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళి ఆరాధన చేసింది. శివుడని తెలియదు, ఆమె వ్రత ప్రకారంగా ఆరాధన చేసింది. ఈ ఆరాధనలో పడి ఆమె తన కొలువుకు వెళ్ళడంలో మళ్ళీ ఆలస్యం జరిగింది. వెంటనే రాజుకు చాలా కోపం వచ్చింది, ఏది ఎప్పుడు పళ్ళెరం పట్టుకొచ్చేటటువంటి ఆ దాసి ఏది అని. ఆమె ఎందుకు రాలేదండి ఇవాళ, చెప్పా పెట్టకుండా మానివేసినందుకు గాను ఆ రాజుగారు చాలా కోపోద్రిక్తులయ్యారట. తర్వాత ఈమె వణుకుతూ వచ్చేటప్పటికల్లా ఆయనకి అంత కోపం వచ్చిందంటే ఆ ముఖాన్ని తేరిపార చూశాడు. ఆమె సహజ సౌందర్యవతి, పైగా ముఖంలో నిగనిగలాడుతూ కనిపిస్తున్నటువంటివి నీలి కురులు, అవి ఒత్తుగా విశాల కేశపాశాలు. ఈమెను శిక్షించాలి అనుకున్న వెంటనే ఏం చేశాడంటే క్షురకుల్ని పిలిపించి కేశములన్నీ గొరిగించి వేశాడు. ఈమెకు అవమానమైంది. ఇంటి దగ్గర ఆ జంగమదేవరని ఆమె కొలుచుకుంటూ ఉన్నది. తిరిగి ముఖం చూపించడం ఇష్టం లేక మహావేదనతో పరిగెత్తి వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిపోయింది. నీ ఆరాధనలో పడడం వల్ల నాకు వచ్చినటువంటి శిక్ష ఇది అని. ఆ ఏడుపు ఎలా ఉందంటే శివుడికి పూజలా కనబడింది. ఏడిస్తే చాలు, నిజంగా ఏడవడం ఉందే సామాన్యమైన విషయం కాదు. అది ఒక్క కన్నీరు చుక్క కార్చినా చాలు శివుడి కోసం, అది చాలా విశిష్టమైనటువంటిది. అలాగా ఓయనురోదనం ఓంకారమనువుగా, ఓయనివి ఏడవడం ఓంకారంలా వినబడింది శివుడికి. కనుగవ నీరు మజ్జనము కాగా, ఆ కళ్ళ నుంచి జాలువారుతున్న నీళ్లు ఆయనకు అభిషేకంలాగా అనిపించాయి. నిడువాలు కన్నులు నీలోత్పలములుగా, ఇక తల వాల్చింది కదా, తల వాల్చినప్పుడు ఆ కన్నులు కలువ పువ్వుల్లా పడ్డాయట. అంటే ఆ కన్నులే కలువ పువ్వుల్లాగా ఆయన అర్చన చేశాయని. ఈ విధంగా ఆమె ఏడుస్తుంటే ఎల ఏక్షదు మానవే చాలు ననచు, ఎందుకలా ఏడుస్తావు అని చెప్పి హస్తమస్తక సంయోగం ఆచరించే. చాలా గొప్ప విశేషం వేశారు ఇక్కడ. గురువిచ్చే దీక్షల్లో గొప్పది ఈ స్పర్శాదీక్ష, అది హస్తమస్తక సంయోగం అని. సిద్ధులేని గురువులు సాధారణంగా చేతిని శిరస్సుకు తగిలించారు, తగిలించారా ఆ శక్తి వెళ్ళి ప్రవేశిస్తుంది వాళ్ళలో, దీని శక్తిపాత దీక్ష అంటారు. అలాగా ఆయన హస్తమస్తక సంయోగం చేసి చెయ్యి ఎత్తేట, మామూలుగా మళ్ళీ ఎత్తేటప్పటికల్లా ఒక్కసారి ఆమెకి ఒత్తేను కురులు మళ్ళీ వచ్చాయట. ఆ రావడం ఎలా వచ్చాయంటే ఎత్తిన ఇంద్రజాగురుడెత్తిన వర్ఘమ నంగ మన్మతుండెత్తిన పువ్వు వింట మదమెత్తిన తుమ్మిద పిండు నారిన చిత్తద రాజ్యలక్ష్మి అభిషేకము సేయ శివుండు కాంతకై ఎత్తిన నీల కుంభరుచి హిండనమోయన అద్భుతంబుగన్. ఆ చెయ్యి వేసి తీసిగానే ఎలా వచ్చిందంటే ఒక ఐంద్రజాలకుడు నెమలి పించాన్ని తిప్పినట్లుగా అంత పించము వలే విశాలమైన కేశపాశములు వచ్చాయని. అలాగే మన్మథుని యొక్క ధనువైనటువంటి చెరకు వింటికి నారిగా ఉన్న తుమ్మెదల గుంపులా ఉందిట. అంత నల్లని గురులు మునుపటి కంటే మోహనంగా వచ్చాయి. ఆమె యథాప్రకారం కొలువుకు వెళ్ళింది. కొలువుకు వెళ్ళేటప్పటికల్లా చూశాడు, నిన్ననే గురించి పంపిస్తే మళ్ళీ ఇంత కేశపాశాలతో ఎలా వచ్చేసిందని. వెంటనే ఆయన క్షురకుల మీద అనుమానించాడు. వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు వణుకుతూ వచ్చారు. అయ్యా, నీ ఆజ్ఞ ఎప్పుడైనా తిరుగుతుందో చెప్పు, ఇది మా ఇంట్లో ఉన్నటువంటి జంగమదేవర అనుగ్రహం అని చెప్పాడు. ఎవరా జంగమదేవర అంటే, తీర్థయాత్రలు చేస్తూ వస్తున్నాడు, ఇక్కడ కొద్ది రోజులు ఉంటాను అన్నాడు. అందువల్ల ఆయన యొక్క అనుగ్రహం అంటే నేను ఆయన్ని దర్శించుకుంటాను అన్నాడు. ఎందుకంటే ఇతడు సహజంగా శివభక్తుడు, ఈయన్ని రప్పించుకోవడానికి శివుడు ఇంత పథకం రచన చేస్తున్నాడు అనమాట. అయితే చిన్నగా ఆయన దగ్గరికే వెళ్ళొచ్చు కదా అంటే, ఈమె పూర్వజన్మ సుకృతం పండింది, ఆమె భక్తికి కూడా ఫలం ఇవ్వాలి కదా, అందువల్ల ఇది జరిగింది. ఇలా జరిగిన తర్వాత వెంటనే యాదవరాజు పరివార సహితమే వచ్చి ఆ జంగమదేవర పాదాలకు ప్రణామం చేసి తన దోషాన్ని మన్నించమని, నీ భక్తుల పట్ల చేసిన అపచారం క్షమించరానిదని తెలుసు, దయామయుడైన ఆ శివుడు క్షమించినట్లే నువ్వు క్షమిస్తే అని చెప్పి అతడు అర్చన చేసుకుంటే మాయా జంగమ వేషధారి అయినటువంటి ఆ మహాదేవుడు చెప్తున్నాడు శివతత్వం గురించి. శివభక్తులు అందరూ కూడా, శివభక్తులు మరెవరైనా కనబడితే చాలా ఆనందిస్తారట. ఎందుకంటే బోధయంత పరస్పరం అన్నాడు కృష్ణ పరమాత్మ, ఒకరికొకరు ఉపదేశాలు చేసుకుంటారు కనుక ఈయన వచ్చినవాడు కూడా శివభక్తుడు కనుక శివుడు గురించి ఏదైనా ఉపదేశం చేస్తాడేమోనని శివానుగ్రహానికి సంబంధించినటువంటి విషయాన్ని ఏదైనా చెప్పు అంటే, ఈ క్షేత్రం దివ్యమైన క్షేత్రం అయ్యా, ఇది శ్రీ కాళహస్తి క్షేత్రం అని చెప్తున్నాడు. ఇది జరుగుతున్న కథ కాళహస్తి క్షేత్రం. ఇక్కడున్న స్వామి లీలా చెప్పుకుందాం అంటూ శివుడు చెప్తున్నట్ట తన లీలని తానే. అంత విశిష్టమైనటువంటి కథ అది. ఈ కాళహస్తి క్షేత్రం నిజానికి శ్రీ కాళహస్తి అనాలి, ఉట్టి కాళహస్తి అనకూడదు. ఈ శ్రీ కాళహస్తి క్షేత్ర వైభవం ఎంత దివ్యమైనది అంటే, ఈ కాళహస్తి నిజానికి ఎలా ఆవిర్భవించింది అంటే, వశిష్ఠుని యొక్క తపస్సు వల్ల ఆవిర్భవించింది అది. వశిష్ఠుడు తపస్సు చేత బ్రహ్మ విద్యను కోరుకుని శివునికి తపస్సు చేస్తే ఆ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో అవతరించి బ్రహ్మ విద్యను ప్రదానం చేశాడు. ఇలా వశిష్ఠుని యొక్క తపస్సు, శివుని అనుగ్రహం ఎక్కడ జరిగిందో ఆ అరణ్యం పేరు గజకాననము అని. ఆ గజకాననంలో శివుడు వశిష్ఠుని అనుగ్రహించడమే కాక అక్కడే వెలసి ఉన్నట్ట లింగరూపంగా. కనుక జ్ఞానమయమైన వాయులింగంగా అక్కడ ఆయన వెలసి ఉన్నాడు. వాయువు అంటేనే అది యోగశక్తికి సంబంధించినటువంటి విషయం అని తెలుస్తుంది. ఆ యోగము ద్వారా లభించే జ్ఞానమేదో అదే దక్షిణామూర్తి తత్వం అంటే. అందువల్లనే శ్రీకాళహస్తి అనేటువంటిది జ్ఞానప్రధాన క్షేత్రం. ఆ కాళహస్తిలో స్వామి దక్షిణామూర్తి స్వరూపంగా భాసిస్తూ ఉన్నాడు. అందువల్లనే ఇప్పటికీ కాళహస్తిలో ప్రవేశిస్తే మొదటి దర్శనమిచ్చేటువంటి దక్షిణామూర్తి స్వరూపమే. ఆంధ్రదేశంలో దక్షిణామూర్తి క్షేత్రాలు ప్రధానంగా రెండు. అంటే ప్రతి శివాలయంలో దక్షిణామూర్తి తప్పకుండా ఉంటాడు, కానీ దక్షిణామూర్తి ప్రధాన దేవాలయాలుగా చెప్పబడుతున్నది ఒకటి శ్రీకాళహస్తి, రెండు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కోటప్పకొండ అని ఏదైతే చెప్పబడుతుందో అదొకటి దక్షిణామూర్తి క్షేత్రం. జానపదులు కోటప్ప కోటప్ప అని పిలుస్తున్న త్రికూటములని ఏకము చేసేటువంటి త్రికూటేశ్వర స్వామి, ఇది గొప్ప జ్ఞాన లక్షణం. ఇది యోగానికి సంబంధించింది. త్రికూటములు కలిసిపోతాయి జ్ఞానంలో. అదే జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూపిణి, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపిణి అని చెప్పేది. ధ్యానము ధ్యాత ధ్యేయము అంటే ధ్యానము చేసేవాడు, ధ్యానము చెయ్యబడేవాడు, ధ్యానం అనే ప్రక్రియ, ఈ మూడు కలిసిపోతే వచ్చేటువంటి పరమ అవస్థ ఏదో అదే త్రికూటముల ఏకము అంటే. ఈ త్రికూటముల ఏకత్వాన్ని తెలియజేసేదే పరమ గురువైనటువంటి దక్షిణామూర్తి తత్వం. అదే మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అని చెప్పబడేటువంటిది. అదే త్రికూటేశ్వర స్వామి క్షేత్రం. అదే కూటప్ప కాస్త కోటప్ప అయిపోయింది మనకి. దానికి అనేకములైనటువంటి జానపద గాథలు ఉన్నాయి. ఈ జానపద గాథలు గమనించితే ఒకటి అర్థమవుతుంది. భారతీయ సంస్కృతిలో దేవతారాధన అనేటటువంటి దానికి ఏ భేదములు వర్గ భేదాలు వర్ణ భేదాలు ఇత్యాదులు లేవు. గుండె నిండా స్వామిని కొలుచుకున్న వాళ్ళందరూ అందరి చేత పూజ్యులే, అది విశేషం. కనుకనే కన్నప్ప మొదలైనటువంటి చెంచులు, జాలరి మనం చెప్పుకున్నటువంటి అత్తిపత్తారు మొదలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా శివభక్తులుగా ఆరాధనలు పొందుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం దక్షిణ దేశాన్ని పరిశీలిస్తే నాయనార్ల ఉత్సవాలు జరుగుతాయి. వీళ్ళు 63 నాయనార్లని చెప్పబడేవారు. ఈ 63 నాయనార్లో రాజులున్నారు, నిరుపేదలున్నారు, మహాపండితులున్నారు, అత్యంత పామరులున్నారు, వేదవేత్తలైన విప్రులున్నారు, అక్షరం ముక్క రాకుండా కేవలం పొట్ట కోసం శ్రమించేటువంటి మామూలు దళిత జాతులు ఉన్నాయి. అందరూ కూడా పూజలు పొందుతూ ఉన్నారు, అది విశేషం. అందరికీ ఒకే ఆసనం మీద పూజలు, అందరికీ ఆరాధనలే. ఎందుకంటే శివభక్తి ఉందే అది నిజమైన సంపద, అది ఉన్నవాడే పూజ్యుడు అని చెప్తున్నారు. ఈ భక్తి సంపద ఈ దేశమంతా ప్రసరించింది. అలా ప్రసరించిన మహాక్షేత్రాల్లో శ్రీకాళహస్తి విశేషం ఏమిటి అంటే, మామూలుగా వివేకం ఉన్న మానవుడికి కైవల్యం ఇవ్వడమే కాదు, పురుగులకి జంతువులకి కూడా కైవల్యం ఇచ్చినటువంటి మహాక్షేత్రం శ్రీకాళహస్తి. ఆ పేరుతో పిలువబడుతున్నట్టు ఆయన శ్రీకాళహస్తీశ్వరుడు అంటేనే, నాయన నాకు సర్వము సమర్పించుకునే బుద్ధి ఒక్కటి ఉంటే చాలయ్యా నేను అనుగ్రహిస్తాను అనే అభయం ఆ పేర్లోనే ఉంది, శ్రీకాళహస్తి అని. మళ్ళీ రేపు సాయంత్రం 6:30కి సమావేశం అవుదాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి.